अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामृभुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमदर्घ्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ब्रह्मदेवुडु शिवलोकानिकि वेळ्ळि शिवसन्निधानंलो निलबडि ఇంకా దక్షుడి యొక్క అభిప్రాయం చెప్పడానికి ముందే నువ్వు వెళ్ళి వచ్చిన పని ఏమయ్యింది, నీ పుత్రుడు దక్షుడు తన కుమార్తె సతీదేవిని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డా లేదా ఈ విషయం తొందరగా చెప్పు, వినాలని చెవులు కుతూహల పడుతున్నాయి, మనస్సు తహతహలాడుతోంది. నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే విరహం తట్టుకోలేకపోతున్నాను, అందువల్ల మౌనం విడిచిపెట్టి తొందరగా చెప్పమని కానీ ప్రభు నీ సంకల్పానికి వ్యతిరేకత ఉంటుందా అనగా నువ్వు ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పమే తప్ప మరో సంకల్పం అవదు. వ్యవహారంలో కూడా శివాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అన్నారు. కాబట్టి మిమ్మల్ని చేమో అప్పుడప్పుడు దామో కొడుతుందంటే అది శివాజ్ఞే. శివుడు ఎందుకు ఆజ్ఞాపిస్తాడంటే మనం చేసిన కర్మలను బట్టి ఆజ్ఞాపిస్తాడు. నీ సంకల్పం ఎలా ఉంటే అలాగే అవుతుంది. దక్షుడు తన కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించాడు, ఇక పెళ్లికి తరలి వెళ్ళవలసిన బాధ్యత మందే. మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరమనగానే వెంటనే ఈశ్వరుడు, నీ మానసపుత్రులైన మరీచి, అంగిరుడు మొదలైన వాళ్ళందరినీ పిలువు, వారందరితో కలిసి నువ్వు పెట్టిన ముహూర్తంలో మనం బయలుదేరదాం అన్నాడు ఆయన. ఈశ్వరుడు గొప్పతనం అదే, ఎవరికిచ్చే విలువ వాళ్ళకే ఇస్తాడు, ముహూర్తాలు పెట్టవలసిన బాధ్యత బ్రహ్మదే. మళ్ళీ శివకళ్యాణమునకు ముహూర్తం పెట్టగలిగే యోగం లేకపోతే బాధ్యత బ్రహ్మగారి శిరస్సును పెట్టేట. పెట్టిన తర్వాత ఆయన మార్చడు కూడా, మళ్ళీ ఈ ముహూర్తం ఇలా పెడితే బాగుంటుందేమో, ఆ ముహూర్తం అలా పెడితే బాగుంటుందేమో, ఇందులో లోపం ఉందేమో, అందులో పాపం ఉందేమో అనకూడదట. ఒకసారి మనం ఒక జ్యోతిష్కుడిని నమ్మి, ఒక పెద్ద ఆయన్ని నమ్మి ముహూర్తం పెట్టమంటే అది పెట్టాక ఆ ముహూర్తాన్ని నమ్మాలి. చాలామంది ఏంటంటే ఇందులో ఈ లగ్నంలో ఈ దోషం ఉందేమో అని వీడియో సలహా ఇస్తారనమాట, అవతలోడికి తెలీదా. పోని మనం ఎవరిని ముహూర్తం పెట్టమన్నామో ఆయనకి నిజంగా పాండిత్యం లేదు అని మనకు అనిపించినప్పుడు, ఆయన మీద నమ్మకం లేనప్పుడు అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళడం? అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా మౌహూర్తికుల యొక్క ముహూర్తమును తిరస్కరించరు. వెంటనే బ్రహ్మగారు నీవు చెప్పినట్టే చేస్తానన్నాడు. నారదాదులందరినీ పిలిచాడు, తన మానసపుత్రులందరూ పిలిచాడు. ఈ మానసపుత్రులంతా కట్టకట్టుకుని వచ్చారు, వరుసగా నిలబడ్డారు, రుద్రుడికి నమస్కరించారు. ఇకప్పుడు చిట్ట చివరిగా పిలవలసిన మరొకాయన కూడా ఉన్నాడండో, శ్రీమన్నారాయణుడు. విష్ణువు లేని వివాహం వివాహం కాదని శాస్త్రం. అందుకని మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు చూస్తే తదేవ లగ్నం సుదినం తదేవ తారావలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగిరియుగం స్మరామి. ఓ లక్ష్మీవల్లభ లక్ష్మీపతే అంటే ఓ లక్ష్మీవల్లభ తే నీ యొక్క అంఘ్రియుగం పాదములు రెండింటిని స్మరామి, స్మరిస్తున్నాను. ఓ నారాయణ, నీ రెండు పాదాలని భక్తితో స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? ఆ స్మరణ ఏమవుతుంది? ఆ స్మరణ వల్ల ఇప్పుడు మాకు పెట్టిన ముహూర్తం అది నిజంగా గొప్ప ముహూర్తం అవుతుంది. తదేవ లగ్నం అంటే నీ స్మరణయే గొప్ప లగ్నం. అదే సుదినం, అదే తారాబలం, అదే చంద్రబలం, అదే విద్యాబలం, అదే దైవబలం. లక్ష్మీనారాయణుడిని ఒకసారి స్మరిస్తే, లక్ష్మీబల్లభుడిని స్మరిస్తే ఆ స్మరణయే ఒక ముహూర్తం అయిపోతుందిట, వేరే ముహూర్తం అక్కర్లా. కాబట్టి ముహూర్తంలో లోపాలున్నాయి, ఈ స్మరణ వల్ల తొలగిపోతాయని అర్థం. అందుకని ఎప్పుడూ కూడా ఏ శుభకార్యమునకైనా నారాయణుణ్ణి, లక్ష్మీయుతుణ్ణి స్మరించాలి. అమ్మవారు ఉన్న విష్ణువైతేనే మనకి శుభాలు ఇస్తాడు. ఆ లక్ష్మీనారాయణుడు వస్తే ఈ కళ్యాణ ముహూర్తం కళ్యాణ ముహూర్తం అవుతుంది, పరమ పవిత్రం అవుతుంది. అందుకే విష్ణువుని రుద్రుడు స్మరించగానే లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద తన సైన్యాన్ని వెంట పెట్టుకొచ్చాడు. అప్పుడు బ్రహ్మగారు ఒక గొప్ప ముహూర్తం పెట్టాడు. చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ఉత్తర నక్షత్రం, ఉత్తర ఫల్గుని నక్షత్రం అన్నాడు. వ్యవహారంలో ఉత్తర అంటాం కానీ ఉత్తర ఫల్గుని, పూర్వ ఫల్గుని అది పొబ్బయ్యింది, ఉత్తర ఫల్గుని వ్యవహారంలో ఉత్తర అయ్యింది. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంట చైత్రం శుక్లపక్షం త్రయోదశి ఉత్తర ఫల్గుని. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే మాట్లాడండి. ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రం నాడు ప్రయాణం అయి పెడితే ఎన్ని జన్మలెత్తినా బంధం వదలదని శాస్త్రం. అందుకే అర్జునుడికి ఉన్న గొప్ప యోగం ఎవరికి పట్టలేదు చూసారా? పాండవులందరూ కష్టాలు అనుభవించారు, కానీ కష్టాల్లో కూడా అర్జునుడు వీళ్ళంతా అరణ్యవాసం చేస్తుంటే శివుడి దర్శనం చేసుకుని పాశుపతం పొంది స్వర్గానికి వెళ్ళి శివుడి అర్ధసింహాసనంలో కూర్చున్నాడు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జాతకం అడవిలో కూర్చుంటే కూడా వాళ్ళకి మంచి అద్భుతమైన యోగం పడుతుందిట. సాధారణంగా అడవిలో మనకి ఎవడన్నం పెడతాడండి? తీర్థయాత్ర కోసం మీరు అడవికి వెళ్ళండి, అడవిలో బడితి పూజ చేసేవాళ్ళు ఉంటారు. పూర్వకాలంలో కోయేవాళ్ళు నరభక్షకులు ఉండేవారు. అక్కడ కూడా అర్జునుడి యోగం బాగుందన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఎక్కడికైనా యాత్ర చేయాలనుకుంటే వాళ్ళకి విమాన యోగం ఎక్కువ ఉంటుందిట. అందుకే అర్జునుడు దివ్య విమానంలో చిటికి వాటికి ప్రయాణించేవాడు, స్వర్గానికి వెళ్ళేవాడు. అది ఎవరి యోగం వారిని అనుకోండి. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో బయలుదేరడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలాగో ఈ దక్షుడు పరమ పవిత్రుడు, అమ్మవారు అతనికి కూతురికి ఎక్కువగా ఉండదు, కానీ అమ్మ తన దగ్గరే ఉండాలి. శాశ్వతంగా ఉండాలంటే ఈ నక్షత్రంలో బయలుదేరితే మళ్లీ జన్మలు కూడా ఆవిడ తన భార్య అవుతుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మగారి మనస్సులో దూరి రుద్రుడు ఈ ముహూర్తం పెట్టించుకున్నాడు. అదే ఆదివారం కాకుండా సోమవారం ఉత్తర ఫల్గుని అయితే ఇంక వాళ్ళిద్దరికీ అసలు పొరపాటు ఆవియోగం కూడా ఉండదట, కానీ కావాలని భానువారం వచ్చేలా చేశాడు శివుడు. ఇప్పుడు శంకరుడు ఈ ముహూర్తాన్ని బ్రహ్మ ద్వారా పెట్టించుకుని సకల దేవతాగణాలతో విష్ణువుతో మహర్షులతో మహావేగంగా బయలుదేరి దక్షుడు ఉన్నటువంటి పురానికి వెళ్ళాడు. దక్షుడి ఊరిని ఇప్పుడు మనం ద్రాక్షారామము లేక ద్రాక్షారామం అని పిలుస్తున్నాం. ద్రాక్ష పళ్ళును నారింజ పళ్ళు కదది, దక్ష ఆరామం, దక్షుడి యొక్క విడిది, తోట, ఇల్లు. ఆ దక్షారామం క్రమక్రమంగా ద్రాక్షారామంగా మారింది. అదంతా ఒకప్పుడు దక్షుడి యొక్క ఏలుబడిలో ఉండేది. దక్షుడు గొప్ప ప్రజాపతి కదా, ఆయన మాటకి ఎదురు లేదు. ఆ ప్రాంతంలో వాయించి భవనాలు కట్టుకున్నాడు. ఆయన ఒకళ్ళ ఇద్దరై ఎంతమంది పిల్లలండి బాబో, దక్షుడుకున్నంత సంతానం ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆ సంతానం వల్ల ఈ ప్రపంచం ఇంత అభివృద్ధి చెందింది. మధ్యలో వాడికి దుర్బుద్ధి పుట్టింది, కానీ స్వతసిద్ధంగా మహాశక్తివంతుడు. శక్తి ఉన్నవాడు సుబుద్ధితో ఉండాలి, దుర్బుద్ధితో ఉండకూడదు. అలాంటి దక్షుడి యొక్క ఆరామానికి తుల్యభాగా నదీ తీరంలో ఉన్న ప్రాంతానికి శంకరుడు బయలుదేరాడు. శివుడికి రెండు రూపాలు ఉంటాయి, ఒకటేమో నాగాభరణం, గజచర్మం, వ్యాఘ్రచర్మం, ఉత్తరీయంగా భయంకరమైన జటాజోటాలతో ఉన్న రంగు ఒకటి, విభూతి పూసుకున్నటువంటి రూపం ఒకటి. ఇంకో రూపం సకల సౌందర్య రాశి అయినటువంటి రూపం. ఈ రెండో రూపంలో ఆయన తెల్లగా మెరిసిపోతాడు, మంచి ఆభరణములు ధరిస్తాడు. అప్పుడప్పుడు కొన్ని పటాలు చూసారా, శివుడు ఒళ్ళంత ఆభరణాలు ఉంటాయి, నెత్తి మీద కిరీటం ఉంటుందే, కిరీటం పెట్టుకుని చంద్రరేఖని ధరించి సకలాభరణాలు ధరించి పరమ సౌందర్యంతో ఉంటాడు. విభూతి పెట్టుకుని సర్పాభరణుడిగా ఉన్న రూపం అదొక అందం, మరొక అందం సకలాభరణాలతో కూడిన అందం. ఆయన ఎలా ఉన్నా అందంగానే ఉంటాడట. అదేంటో తెలియదండి, చక్కనమ్మ చిక్కిన అందమైన ఒక సామెత అనమాట. బాగా బాగున్న వాళ్ళు ఎలా బక్కగా ఉన్నా అందంగా ఉంటారు, దుఃఖలా ఉన్నా అందంగా ఉంటారు. ఏ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ రంగులు వేసినా వాళ్ళు ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు. ఈ భగవంతుడు చెప్పాడు కదా అని చెప్పి చెప్పొచ్చేది ఏంటంటే వారి వారి రూపాలు. శివుడు ఏం వేసుకున్నా బాగుంటుందిట. ఇంతెందుకు, నేను ఒకప్పుడు శివుడి గురించి రాస్తూ, ఈశ్వర నువ్వు గజ చర్మం ధరించినా అందంగా ఉంటావు, వ్యాఘ్ర చర్మం ధరించినా అందంగా ఉంటావు, పట్టు వస్త్రం ధరించినా అందంగా ఉంటావు, ఏమీ ధరించకపోయినా అందంగా ఉంటావు. దిగంబరుడు అంటే దేగ అర్థం, ఏమీ లేకపోయినా అందంగా ఉంటాడు. మీరు మాత్రం ఆ పని చేయకండి సుమా, అది శివుడికి చెల్లి. కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు ఏం చేశాడు, పెళ్లికి వెడుతున్నాడు కనుక తన రూపాన్ని రెండవ రూపంగా మార్చుకున్నాడు. అంటే ఏమిటది, గజగో వ్యాఘ్ర సర్పాశ్చ జటా చంద్రకళా తథా జగ్ము సర్వే భూషణత్వం యథా యోగ్యం శివేచ్ఛయ. శివుడి యొక్క సంకల్పం వల్ల, ఈశ్వర సంకల్పం వల్ల గజము అంటే ఏనుగు యొక్క చర్మం అందమైన పట్టు వస్త్రంగా మారిపోయింది. వ్యాఘ్ర చర్మం పైన వేసుకున్న కండువ ఇలాంటి మంచి కండువగా మారిపోయింది. ఇంకా సర్పములు బంగారపు ఆభరణములుగా మారిపోయాయి. జడలు మంచి అందమైన క్రాఫ్ట్గా మారిపోయి, గిరజాల జుట్టుగా మారిపోయాయి. అట్టగట్టిన జడలు కాస్త ఇలా వేళ్లాడుతున్న గిరజాల జుట్టుగా మారిపోయింది. చంద్రకళ పైన కనపడింది. ఇప్పుడు ఈశ్వరుడు మహారాజ వేషంలో ఉన్నాడు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అనే వేదమంత్రం నిజమయ్యింది. ఇప్పుడు అలాంటి రాజాధిరాజు రాజశేఖరుడు టీవీగా బయలుదేరాడు. ఇప్పుడు ఈ రూపం చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఆ శివుడి దగ్గర డబ్బు లేదు, ఇళ్ళు లేవు, ఆభరణములు లేవు, పెద్ద సౌందర్యం లేదు అని అప్పుడప్పుడు దక్షుడు కొంచెం పక్కన కుమిలిపోతూ ఉండేవాడు. ఒళ్ళంతా బూడిద పూసుకునేవాడు, శ్మశానంలో ఉన్నవాడు, కనీసం ఒక్క ఉంగరం కూడా వేలికి లేనివాడు, ఒక్క ఉంగరం కూడా వేలికి లేనివాడు. అటువంటి వాడు పెళ్లి కొడుకు ఏమిటని లోపల ఎంతో కొంత ఉంది ఆయనకి. ఏమిటి బెంగ, దానికి గల కారణం ఏమిటో మీకు తెలుస్తూనే ఉంటుందిగా. కూతుర్ని ఇచ్చుకునేవాడు ఎప్పుడు అనుకుంటాడు, అల్లుడికి బాగా డబ్బు ఉంటే బాగుండేవాడు, బాగా చదువుకున్నవాడు అయితే బాగుండు, వాడికి వాయించి అద్భుతమైన ఆస్తి ఉంటే బాగుండు, బాగా ఉద్యోగం చేసుకుంటే బాగుండు అనుకుంటాడు. అల్లుడు ఇష్టం వచ్చినట్టు డబ్బు లేకుండా పిచ్చి పిచ్చిగా తిరిగితే మామగారికి వచ్చే బాధ అంత ఎంత కదండి. తండ్రికి అంటారా, కొడుకు బాధ్యత వదిలిపోతే ఒకసారి పెళ్ళయ్యాక పడతాడు దిక్కుమాల మామగారేనని. కానీ మామగారికి అలా కాదట, ఈ కూతురు మీద వ్యామోహం వల్ల ఏమవుతుందంటే, అబ్బా ఈ అల్లుడు బాగా చదువుకుంటే బాగుండు, ఉద్యోగం చేస్తే బాగుండు, ఉద్యోగం సక్రమంగా చేస్తే బాగుండు, డబ్బు కాస్త దాచుకుంటే బాగుండు, భవిష్యత్తు కోసం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది మామగారి లక్షణం. పాపం దక్షుడు కూడా అలాగే మనస్సులో శివుడికి బొత్తిగా ఆభరణాలు లేవు, ఉంగరాలు లేవు, బంగారంలా తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడు అని కొంత బెంగ ఉన్నది. ఆ బెంగ తొలగించడానికి మామగారి మనస్సులో ఏమున్నదో గ్రహించినటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు ఇటువంటి సుందరాకారుడు అయిపోయాడు, సర్వాభరణ భూషితుడైపోయాడు. అద్భుతమైన నంది వాహనం మీద బయలుదేరాడు. తనతో పాటు పరివారం వస్తూ ఉండగా బయలుదేరాడు. దూరం నుంచే దక్షుడు చూశాడండో అయ్యి. భార్యని పిలిచి, చూశావా అల్లుడు గారు ఎంతో గొప్పవాడని చెబితే నువ్వు నమ్మలేదు, చూడు ఇప్పుడు ఎన్ని ఆభరణాలు ధరించాడో, ఆ ఆభరణాల్లో ఒక్క ఆభరణం పెడితే ఇలాంటి లోకములు ఎన్నో కొనొచ్చు, ఆయన మెడలో ఉన్న ఒక గొలుసుతో మొత్తం జగత్తంతా అలుసైపోతుంది అన్నాడు ఆయన. ఇది నీకు తెలుసు అన్నాడు పైగా. ఏది వాళ్ళ ఆవిడతో, ఆవిడందే ఈయన మనసులో ఆలోచన అనమాట. అప్పుడప్పుడు ఈ మొగుళ్ళు దిక్కుమాలలు కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇదిగో నేను అలా చెబితే విన్నావా అంటాడు. అసలు ఇప్పుడు చెప్పాడు ఈయన, ఈయన దారిని ఆయన ఆయన పని చేసుకుపోయి మధ్య మధ్యలో తేడా వచ్చినప్పుడు మాత్రం భార్యని నీకు అప్పుడు చెబితే ఏమని లేదు అంటాడనమాట. అందరికీ నేను లోకువ, నాకు పెళ్ళం లోకువ అన్నట్టుగా. కానీ నిజానికి ఆవిడెప్పుడు శివుడి గురించి ఏ ఆలోచన పెట్టుకోలేదు, ఆలోచన పెట్టుకున్నది ఈయన. అయినప్పటికీ భార్యతో, అల్లుడు గారు ఎంత గొప్పవాడో చూడు, జగదీశ్వరుడు, అందుకే మా నాన్నగారు బ్రహ్మగారు ఎంత మంచి సంబంధం చూశారు అని తన తండ్రిని ఇప్పుడు ప్రశంసించాడు. దక్షుడు సర్వేశ్వరుడికి మంచి ఆసనమిచ్చాడు. ఎవరెవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాడు. గౌరవించడం కూడా పెద్ద కళ్ళండోయ్. వచ్చిన వాళ్ళందరికీ తగిన ఆసనాలు ఇవ్వాలి, గౌరవించాలి. తన ఇంటికి వచ్చిన వాడిని మహానుభావుల్లో చూడాలి. ఎంత అల్లుడైనా తనకట్టే చిన్నవాడైనా ఈశ్వరుడిని తెలుసు కనుక, పైగా అల్లుడు విష్ణుస్వరూపుడు కనుక అత్యంత భక్తితో ఆదరించాడు. ఆ తర్వాత కూడా వచ్చిన వాళ్ళందరినీ గౌరవించాడు, నందీశ్వరాదుల్ని గౌరవించాడు. అసలు ఇంకో రహస్యం చెప్పను, అల్లుడితో వచ్చిన వాళ్ళు ఎక్కువ గౌరవించాలట. అల్లుడు వెనకాతలు వచ్చేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు గౌరవించకపోతే తర్వాత ఏం చేస్తారు తెలుసా, మీ మామగారు పిసిన కొట్టు ఇలా చూశాడు అలా చూశాడని వీడు ఎక్కేస్తారు. అక్కడి నుంచి లేనిపోని తగాదాలు వస్తాయి. మీకు నేను చెప్పాలా, బాగా అనుభవంతో ఉన్నవాళ్ళు అందుకని కొంచెం అల్లుడికి ఎవరు బాగా ఆత్మీయులు వాళ్ళందరినీ ఇంకొంచెం గౌరవించాడు. అల్లుడి వాహనం అయిన నందీశ్వరుణ్ణి పూజించాడు. ఆ తర్వాత విష్ణువుని పరమభక్తితో పూజించాడు. తండ్రిని బ్రహ్మని నెత్తిన పెట్టుకు పూజించాడు. సుముహూర్తంలో కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శివుడి దగ్గరకు వచ్చి, దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో త్వం పితా జగతాం తాత సతీ మాతాఖిలస్య చ. దేవదేవ, మహాదేవుడివి నువ్వు, అంటే దేవతలకు కూడా దేవుడువు నువ్వు, కరుణా సముద్రుడివి. ఈ జగత్తులన్నీ నీ నుంచి ఆవిర్భవించాయి, అందుకే నువ్వు తండ్రివి, ఈ సతీదేవి మాకు తల్లి. మీరు లోకక్షేమం కోసం దంపతులు అవుతున్నారు తప్ప ఇప్పుడు కొత్తగా దాంపత్యం ఏమిటి? ఎప్పుడూ నీలో సతీ, సతిలో నువ్వు ఉంటావు. మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు. నేను నీలంగా ఉంటాను, బంగారపు రంగులో ఉన్న లక్ష్మీదేవిని సేకరించాను. మా ఇద్దరు రంగులు భలే ఉంటాయి. బంగారం రంగులో ఉన్న లక్ష్మీదేవి పక్కన నేనుంటే బంగారం ఉంగరంలో నీలవర్ణపు రాయి వేసినట్టుగా ఉంటుంది మా దాంపత్యం. మేమిద్దరం అలా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ తమాషా, నువ్వేమో తెల్లగా ఉంటావు, మీ ఆవిడ సతీదేవి నీలవర్ణంలో శ్యామలవర్ణంలో ఉన్నది. మీ ఇద్దరు కూడా అలాగే బంగారంలో నీలవర్ణపు రాయి వేసినట్టుగా, లేదా మరకతం అనేటటువంటి రాయి వేసినట్టుగా కనపడతారు. అసలు భార్యాభర్తలిద్దరూ ఒకే రంగులో కాకుండా ఇద్దరు చెరో రంగులో ఉంటే ఎంత బాగుంటుందో రంగులు ఎరిగిన వాడికి తెలుస్తుంది అని ప్రశంసించాడు. ఇది ఒక విచిత్ర ప్రశంసలండి. అంటే ఏమిటి, ఈ వర్ణములన్నీ పై పైకి కనపడతాయి, వర్ణములకు అతీతమైన హృదయం గొప్పదని చెప్పడం ఒక ఎత్తు, వర్ణము అనే శబ్దమునకు అక్షరమని కూడా అర్థం. మీరిద్దరూ నాదస్వరూపులు. ఓం అనే అక్షరం పార్వతీ పరమేశ్వరులుగా మారింది, కాబట్టి అక్షరంలో ఉన్న నాదం ఈ మూడు రంగులుగా మారిందని చెప్పడం ఒక ఉద్దేశం. ఇలా పలగ్గానే చిరునవ్వు నవ్విన పరమేశ్వరుడు అలాగే అన్నాడు అంటూ బ్రహ్మకే చూశాడట. ఎందుకు చూశాడంటే, శివుడు తెలుపు, అమ్మ శ్యామల వర్ణం, విష్ణువు నలుపు, లక్ష్మీదేవి సువర్ణవర్ణం. కానీ ఇప్పుడు బ్రహ్మగారి దగ్గర ఒక ఇబ్బంది వచ్చింది. బ్రహ్మగారు నలుపు కాదు, ఆయన పద్మవర్ణంలో ఉంటాడు. మంచి గులాబీ పువ్వులు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంటాడు, కోమలంగా ఉంటాడు. భార్య మాత్రం బొత్తిగా తెలుపు. ఎరుపు తెలుపు పక్కనుంటే అది కొంచెం తమాషాగా ఉంటుంది. అంటే మా ఇద్దరం ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాం. పార్వతీ పరమేశ్వరులో, లక్ష్మీనారాయణలో భార్య ఒక రంగు అయితే భర్త ఒక రంగు. మీ ఇద్దరి రంగులు మాత్రం విచిత్రం. మీ రంగులు ఏమిటో మీకు తప్ప మరెవరికీ తెలియవు అన్నట్టుగా ఒక నవ్వు నవ్వేట. దాంతో అలాగా నీ భార్య సౌందర్యం ఏమిటో, ఆవిడ రంగు ఏమిటో నేను పరీక్షిస్తాను అని బ్రహ్మగారు ఎర్రబడిన కళ్ళతో చూశాడు. అసలే బ్రహ్మగారికి లోపల అంతో ఎంతో ఈర్ష్యగా ఉంది శివుడి మీద. ఇప్పుడు ఈర్ష్య ఇంకొంచెం పెరిగింది. ఇక పెళ్లి తొంతంతా బ్రహ్మగారు నడపాలి. ఓ పక్కన దక్షుడు వాద్యాలు, నృత్యగీతాలు, అంటే బ్యాండ్ మేళం పెట్టించాడు. బ్రహ్మగారికి సహాయంగా ఇంకా చాలామంది బ్రహ్మల్ని పెట్టాడు. అప్పుడు శివుడు నన్ను విచిత్రంగా చూశాడు. ఆ చూపులో నా భార్య అందమైన శ్యామల వర్ణంలో ఉంటుంది, నీ భార్య తెల్లగా ఉంటుంది, తెలుపు పాలిపోతుందని ఉద్దేశమా? లేకపోతే వాళ్ళ దాంపత్యం అంత గొప్ప దాంపత్యం మాది కాదు అని నిరూపించడమా? ఏమిటి ఇందులో అంతరార్థం? అసలు ఈ సతీదేవి ఎలా ఉంటుందో పూర్తిగా పరిశీలిస్తాను. ఇంతకాలం నా కొడుకు కూతురు కనుక పెద్దగా పట్టించుకోలేదు, అయినా జగదంబ జగదంబే, ఆవిడ ఎలా ఉంటుందో చూద్దాం అని కొంచెం బ్రహ్మగారు అలా సతీదేవిని చూశాడు. ఆవిడ ముఖం అప్పుడు పరమ సౌందర్యంతో ప్రకాశించిందట. మరకతమణులు ఎలా ఉంటాయో అలాంటి సౌందర్యంతో ప్రకాశించింది. కాలప్రభావం, శివద్వేషం వల్ల బ్రహ్మంతటి వాడు ఆ సౌందర్యానికి వ్యామోహితుడైపోయాడు జగదంబను చూసి. బ్రహ్మగారే మతిపోయిందిట. అందుకే ఎప్పుడు కూడా ఇచ్చేత్ పరాపకారం యస్ సతస్యైవ భవే ధ్రువం అని 16వ శ్లోకంలో చెప్పారు. శివుడికి అపకారం చేయాలనుకున్నాడు, అది బ్రహ్మగారికి బెడిసికొట్టింది. ఇతరులకు అపకారం చేయాలనుకున్నవాడు దానివల్ల తానే దెబ్బతింటాడు. ఇతరుల మీద అభాండాలు వేసేవాడు తానే సర్వనాశనం అవుతాడు. అందుకని ఇతరుల మీద ఎప్పుడు అభాండం వేయకండి. ఇప్పుడు కష్టపడి ఎవరో పాటలు పాడారండి, వీలుంటే ప్రశంసించు. అంతేగాని ఏం బాగుంది అంటే వాళ్ళు ఒక్కసారి నిరుత్సాహం పొందుతారు, రేపటి నుంచి పాట పాడరు. అలాగే ఉపన్యాసం చెప్పేవాళ్ళు కూడా ఏదో మాబోటి ముగ్గురు నలుగురునే కాకుండా కొత్త వాళ్ళు కూడా ప్రోత్సహించండి. వాళ్ళు చెబుతూ ఉంటే కొంచెం వినండి, వింటే వాళ్ళు కూడా ఇంకా 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 ఉపన్యాసం చెప్పడానికి ఇష్టపడతారు. అలాగే ఎవరైనా కవిత్వం రాస్తుంటే వాళ్ళు ప్రోత్సహించాలి, నీ మొహం నీకేమొచ్చు పద్యం అంటే వాడు అలా నిరుత్సాహంతో వెళ్ళిపోతాడు. ఎప్పుడు ప్రోత్సాహం మంచిది. అసలు ఏ విధంగా చూసినా ఇతరులకు అపకారం తలపెట్టిన వాడు ఆ పాపం వల్ల తానే నశిస్తాడు. కాబట్టి ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, ఇచ్చేత్ పరాపకారం యహ సతస్యైవ భవేద్ ధ్రువం. ఇతరులకు అపకారము తలపెట్టువాడు ఆ అపకార ప్రభావం వల్ల పాపం వల్ల తానే నశిస్తాడు. ఇతరులకు వీడు ఏ అపకారం తలపెట్టాడో అది వీడిని వీడి కుటుంబాన్ని కొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు బ్రహ్మగారు? శివుణ్ణి వ్యామోహితుణ్ణి చేసి సంసారంలో ప్రవేశపెట్టాలి సంసారంలో ప్రవేశపెట్టాలి అనుకున్నాడుగా, అదంతా ఇప్పుడు ఆయనకి బెడిసి కొట్టిందనమాట. పెళ్ళికి అగ్నిహోత్రాన్ని వ్రేలుస్తారు, అగ్నిసాక్షిగా పెళ్లి చేయాలి. సతీ శివులను పక్కపక్కన కూర్చోబెట్టి అగ్నిహోత్రం వెలిగిస్తూ అమ్మవారి ముఖం చాలా అందంగా ఉంది, పూర్తిగా ఈ ముఖం చూద్దాం అనుకుని బ్రహ్మగారు భర్త చూస్తుండగా భార్య ముఖాన్ని ఎక్కువగా పరాయి పురుషుడు చూసేటంటే బాగుండదు కదా, అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అందుకని సతినేమో పదే పదే చూడాలనిపిస్తోంది. చూద్దామా అంటే ఓ పక్కన శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, తన కుమారుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అందుకని ఒక కపటోపాయం పన్నాడు ఈయన. అందుకే కాములు కాముకులకి వావి వరసలు ఉండవట, కామాతురాణం నా భయం నా లజ్జ. కామాతురులకు భయము ఉండదు, ఇతరులు చూస్తారనే సిగ్గు ఉండదు. వెంటనే ఈయన ఆ అగ్నిహోత్రంలో పచ్చికట్టెలు బాగా వేసేశాడు. పచ్చికట్టెలు సహజంగా తొందరగా కాలం, అందుకని ఏం చేశాడు, ఆర్ద్రేంధనాని భూరి నిక్షిప్త్వా త్ర విభావసౌ స్వల్పాజ్యాహుతి విన్యాసాదార్త్ర ద్రవ్యోద్భవస్తథ. కాముకుడైపోయిన బ్రహ్మ ఏమైనా సతీదేవిని పదే పదే చూడాలని కోరుకున్న ఆయన పచ్చికర్రల అగ్నిహోత్రంలో వేసి అల్పంగా నెయ్యేసి మండకుండా చేశాడు. దానివల్ల ఏమైపోయింది, ఈ తడికట్టెలు వేయటం వల్ల పచ్చికట్టెలు వేయటం వల్ల పొగ బాగా లేచిపోయింది. ఆ పొగ ఉఫ్ఫను ఓదగానే శివుడి మీదకి వెళ్ళిపోయింది. శివుడు అమాయకుడిగా ఏమి ఎరగనట్టుగా కళ్ళు ఇలా మూసుకున్నట్టు అబ్బా పొగ అని. మహాత్ములు అలా నటిస్తారు. అసలు అందరికీ పొగట్టగలిగే శక్తి కలిగిన శివుడు పొగ కళ్ళల్లోకి వచ్చిందని కళ్ళు మూసుకున్నట్ట. ఆయన కళ్ళు మూసుకోగానే లోకమంతా చీకటైపోయిందండో. ఆయన కళ్ళు మూసుకుంటే లోకంలో ఎవరికి వెలుతురు ఉండదు. మొత్తం దక్షాదులందరూ పొగలో మునిగిపోయారు. అప్పుడు ఏం చేశాడు ఈయన, సతీదేవికి శివుడికి మధ్యలో ఉన్న వస్త్రం పైకి తీసి తన కాంతిరావుడు ముఖం మీద ప్రసరింపజేసి ఓ పరమ సౌందర్యవతే ఈ శివుడు అదృష్టవంతుడే అని చూశాట. తతో వస్త్రం సముక్షిప్య సతీ వక్త్రమహం మునే. ఇదంతా బ్రహ్మగారు నారదునికి చెబుతూ, నారద నా అంతటి వాణ్ణి అమ్మవారి ముఖాన్ని అలాగ తెర పైకెత్తి చూశాను, పరమ సౌందర్యానికి ముగ్ధుండైపోయాను, ఇంత సౌందర్యవతి నాకు భార్య అయితే బాగుండని ఒక క్షణం అనిపించింది. ఆవిడ జగదంబ, అయినా నా దుర్బుద్ధి వల్ల పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంటే దీన్ని బట్టి అమ్మవారు ఇంద్రియ నిగ్రహం లేని పాపాత్మల్ని పరీక్షించడానికి సౌందర్య రూపంలో ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు కనుక జాగ్రత్తగా ఉండకపోతే వాడు భ్రష్టుడు అవుతాడు. ఎంతోమంది ఉపాసకులు దెబ్బతిన వారు ఉన్నారండి. కొవ్వూరులో గోదావరి తీరంలో ఒక అమ్మవారు ఉపాసకుడు ఉండేవాడు. ఆయన్ని అమ్మవారు పరీక్షించడానికి వాళ్ళ ఆవిడ రూపంలో వచ్చి అందంగా అలంకరించుకుని కనపడగానే వెంటనే ఆయన ముగ్ధుడై కొంగుచ్చుకున్నట్ట ఆవిడ లాగి ఒకటి కొట్టిందిని ఆ తర్వాత నుంచి ఆయనకి గొంతే పోయి జీవితం అంతా పిచ్చేళ్ళ తిరిగాడని అప్పట్లో కథలు చెప్పేవారు మా చిన్నప్పుడు. అమ్మవారు ఉపాసకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియాలి. అమ్మవారి ఉపాసకులకి ప్రత్యేకంగా ఉండవలసింది ఏంటంటే, పరస్త్రీ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ఇతరుల మీద చాడీలు చెప్పడం మానేయాలి. ఇతరులను ఉదాహరణకి ఏమండి శర్మగారు చాలా మంచివారని నేనంటే మీరు అలాగే అనుకుంటారు గురుగారు, వాళ్ళ సంగతి మీకు తెలియదని చెప్పకూడదట. అంటే పరుల మీద అభాండం వేయడం, పరుల మీద వ్యామోహం పొందడం, ఇవన్నీ అమ్మవారి ఉపాసకులకి ప్రమాదం తెచ్చి పెడతాయి. బ్రహ్మకే ప్రమాదం వస్తే ఇక మనమెంత మన బతుకెంత ఒకసారి ఆలోచించండి. బ్రహ్మగారు సృష్టికర్త, పరమజ్ఞాని, వేదస్వరూపుడే ఒక్క క్షణకాలం శివమాయలో పడ్డాడు. ఇంకా మిగతా వాడు పడ్డంలో ఆశ్చర్యం లేదు. అందుకే అనుక్షణము జాగరూకులమై ఉండాలి. ఎక్కువ వాక్కుండా ఉంటే బాగుంటుంది, మౌనంగా ఉండమన్నా ఉండరు వాళ్ళు. కర్మయోగం కాలిన వాళ్ళు అలా మౌనంగా ఉండమని చెప్పినా గురువుల యొక్క మాటలు కూడా ధిక్కరిస్తారు. ఇప్పుడు ఆయన ఆ రూపం చూసి చూడటంతో వికారం పొందాడు. ఆహా శివ, నిన్ను సంసారంలో ప్రవేశపెడదామనుకుని నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, ఈ సంబంధం ఏదో ముందే నేనే చూసుకుని చేసుకుంటే బాగుండు అనుకున్నాడు పైగా. అనుకున్నాడో లేదో మనస్సు అదుపు తప్పేసింది, పదే పదే ఉద్రిక్తత పొందాడు. అప్పుడు మమరేత ప్రచస్కంద తతస్తద్వీక్షణాద్రుతం చతుర్బిందుమితం భూమౌ తుషారచయ సంభవం. ఆ క్షణమే బ్రహ్మంతటి వాడికి వీర్యస్ఖలనం అయిపోయింది, రేతఃపాతం అయిపోయింది. చిన్న చిన్న మంచు బిందువుల్లాంటి నాలుగు బొట్లు నేల మీద పడిపోయాయి. అలా పడగానే ఒక క్షణం బ్రహ్మ తేరుకున్నాడు, ఎంత జ్ఞానంలో పడిపోయాను నేను. ఏ జగదేక మాత సమస్త లోకములను సృష్టిస్తుందో, ఏ తల్లి కరుణ వల్ల నాలాంటి వాడు బ్రహ్మయ్య ఎంత పదవిలో ఉన్నాడో, అటువంటి తల్లిని రాక్షసుడు కామంతో చూసినట్టుగా చూశాను. నేనే ఇలా చూస్తే రావణాసురుడు లాంటి వాడు చూడడంలో ఆశ్చర్యమేముంది? నేనే ఒక క్షణం ఇలా అయిపోతే రావణుడు లాంటి వాడు ఈ వ్యామోహ పీడితుడై అమ్మని నాకు భారీగా ఇచ్చేయి అని శివుణ్ణి అడగడంలో ఆశ్చర్యమే ఉంటుంది అనుకున్నాడు. భయపడ్డాడు. శివుడు ఇది తెలుసుకుని ఏమి చేస్తాడో అని ఒక క్షణకాలం వణికిపోయాడు. అందుకని వెంటనే ఏం చేశాడు, సర్దుకుని ఆ ముఖానికి అడ్డంగా ఉన్న కర్టెన్ యథాప్రకారంగా ఆ మధ్యలో ఉన్న తెర వేసి ఈ రేతస్సు కనపడకుండా కాలుతో నొక్కేశాడు. తన కాలుతోటే అలా నొక్కి పారవేశాడు. ఇదంతా తెలియదు శివుడికి అనుకున్నట్ట. ఈశ్వరుడు క్షణంలో పళ్ళు పటపట కొరికాడు. ఏమిరా బ్రహ్మ, మొదటి నుంచి ఈ కాలంలో ఏమిటో కానీ నీకు దుర్బుద్ధే వస్తున్నది. కిమే తద్విహితం పాపత్వయ కర్మ విగర్హితం. ఎంత జుగుప్సాకరమైన కర్మ చేస్తావా, ఏ రకంగా చూసినా నువ్వు చేసింది మహాపాపం. ఒకటి ఎదురుగుండా ఉన్నది సర్వలోకేశ్వరి జగన్ధాత్రి జగన్మాత, మరొకటి దక్షుడు నీ మనఃపుత్రుడు గనక నీకు కొడుకులు అంటే వాడే, మనస్సు నుంచి పుట్టిన ప్రజాపతి నీ కొడుకే, వాడు కూతురు గనక నీకు మనుమరాలు. అటువంటి స్త్రీని భారీగా పొందాలని కామోత్కంఠత పొందుతావా, శంకరుడికి తెలియకుండా ఈ పని చేయగలను అనుకుంటున్నావా, ఈ అగ్ని ధూమము ఆకాశం సమస్త పంచభూతాలు ఆఖరికి నువ్వు కూడా నేనే, నాకు తెలియకుండా ఏమీ తెలియదు, ఈ ప్రపంచంలో ఏదైనా నాకు తెలియకుండా జరగదు. యత్కించిత్ త్రిషు లోకేషు జంగమం స్థావరం తథా తస్యాగం మధ్య గోమూఢ తైలం యద్వత్తిలాంతికం. నువ్వులలో నూనె ఉంటుంది, నువ్వుల్లో నూనె కనపడదు, కానీ ఆ నువ్వులు ఎండబెట్టి గానుగలు వేసి తిప్పితే అందులో ఉన్న నూనె వేటుకొస్తుంది. అందువల్ల జ్ఞాని నువ్వులు నూనెను చూస్తాడు, తిలలలో తైలం చూస్తాడు. తిలలలో తైలంలాగా ఈ ప్రపంచంలో అన్నిట్లో నేనున్నాను. మీరందరూ ప్రాణులు, మీలో మీరందరూ నువ్వుల్లాంటి వాళ్ళు, ఒక్కొక్కడు ఒక్కొక్క నువ్వు గింజ. ఆ గింజల్లో రహస్యంగా ఉన్న నూనెలాగా నేను మీలో ఉన్నాను, అనగా మీరు జీవాత్మలు, మీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేనే. ఇలా పలికి జగన్మాతని కామదృష్టితో ఎవరు చూసినా వాళ్ళని సంహరించాలి అని ఆయనకు ఒక నియమం ఉన్నది. వెంటనే శూలమెత్తాడు. ఒక క్షణకాలంలో బ్రహ్మగారు కోటుకూడి చంపేసేవాడే. ఇదివరకు ఆయన యమధర్మరాజునే ఎడంకాలతో తండేసినవాడు, ఆయనకు బ్రహ్మో లెక్క. అలా అమాంతంగా శూలమెత్తి ఎత్తగానే గజ గజ వణికిపోయారు దేవతలు. శ్రీ మహావిష్ణువు కూడా వణికిపోయాడు. అందరూ ఈశ్వరుడి శూలం గట్టిగా పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. దేవదేవ మహాదేవ శరణాగత వత్సల బ్రహ్మాణం రక్ష రక్షేశ కృపాంకురు మహేశ్వర. ప్రభు దేవదేవ శరణు అన్నంత మాత్రం చేత ఎవరినైనా రక్షిస్తావు, అడిగితే నీ భార్యని నీ ప్రాణాన్ని ఇస్తావు, నువ్వు భస్మాసురుడి లాంటి వాడిని రక్షించిన నీవు తాత్కాలిక ఉద్రేకంతో ఈ బ్రహ్మ చేసిన అపరాధాన్ని క్షమించలేవా, బ్రహ్మని క్షమించు, చంపకు, త్రిమూర్తులం మనం ముగ్గురం ఒకటే, అసలు ఈ లీలంతా నువ్వు చేసింది. ఈ బ్రహ్మగారికి నిన్ను సంసారంలో పారవేయాలనే కోరిక రావడంతో నీవు అతని మనస్సులో ప్రవేశించి అతన్ని కాముకుండి చేశావు. ఇదంతా నీ మాయ, నీ మాయ ఎవరినైనా మోహితుల్ని చేస్తుంది. నీ శివమాయ నుంచి బయటపడే శక్తి ఒక మాదిరి వాడికి ఉండదు. ప్రభువు రక్షించు రక్షించు అనగా అప్పుడు మహేశ్వరుడు, విష్ణుదేవ, ఇతన్ని నువ్వు ఉపేక్షించమంటావా, రక్షించమంటావా? అనగానే రక్షించమని ప్రార్థిస్తున్నాను అన్నట్ట. అయితే నేను నీకు ఇచ్చిన వరము అన్నాడు శివుడు. శివుణ్ణి ఒకప్పుడు విష్ణువు, ప్రభు నువ్వు ఎవరినైనా క్షమించు, కానీ సతీం యస్యాభిలాషస్సన్ వీక్షేదవదతం ప్రభు అన్నావు. అంటే ఏమిటి, అమ్మవారిని మాత్రం ఎవడైనా కామదృష్టితో చూస్తే వాడిని చంపు, నువ్వు చంపపోతే నేను చంపుతానన్నట్ట. విష్ణువు ఒకప్పుడు శివుడి దగ్గరకు వచ్చి అమ్మవారిని ఎవరైనా కామదృష్టితో చూచినా, అమ్మని కాముకుడి కోరినా, వాడిని నువ్వు చంపు, నువ్వు సంహరించకపోతే ఆ బాధ్యత నేను స్వీకరించి సంహరిస్తాను, ఈ వరం నాకు ఇయ్యి అంటే శివుడు ఆ వరం ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, రావణుడు అమ్మవారిని భారీగా అడిగాడు, శివుడు రావణుని మీద ప్రేమతో ఇచ్చేశాడు. శివుడు చంపలేదు రావణాసురుణ్ణి, తన శిష్యుడిని. అయితే శివుడైనా చంపాలి, చంపకపోతే వాడిని చంపే బాధ్యత ఎవరు తీసుకోవాలి, విష్ణువు తీసుకోవాలి. అందుకే రాముడిని పుట్టి వాడిని చంపాల్సి వచ్చింది. ఇదొకప్పుడు నేను నీకు ఇచ్చిన వరం, ఇప్పుడు ఆ వరాన్ని నేను నువ్వో అమలు చెయ్యాలి. నేనైనా బ్రహ్మని చంపాలి, అమ్మవారిని కామదృష్టితో చూశాడు కాబట్టి, లేదైనా నువ్వైనా చంపాలి. పైగా రేతస్కలనం చేసి కాలితో కనపడకుండా కప్పుతాడా వీడు అనగానే వెంటనే విష్ణువు నవ్వి, చంపడము తిట్టడము ఒకటే అని వేదం చెబుతోంది. ఎవరినైనా చంపాల్సి వచ్చిందనుకోండి, అటువంటిప్పుడు వాడిని గట్టిగా తిట్టేస్తే మందలిస్తే అవతల వాడిని చంపినట్టేట. ఇదేగా భారతంలో ధర్మరాజు గారి దగ్గర అర్జునుడు చూపించిన నీతి. మీరంతా భారతం విన్నారు. ఆఖరు రోజు యుద్ధంలో కర్ణుడు చచ్చిపోయే ముందు కర్ణుడు ధర్మరాజుని చాలా పీడించాడు. దాంతో ధర్మరాజు గారు కర్ణుడి దెబ్బలు తట్టుకోలేక యుద్ధరంగం విడిచిపెట్టి శిబిరంలో దాక్కున్నాడు. అన్నయ్య ఏమయ్యాడో చూద్దామని అర్జునుడు అక్కడికి వెళ్ళాడు కృష్ణుడితో. దాంతో ధర్మరాజు ఏమనుకున్నాడు, నన్ను బాణములతో చావగొట్టినటువంటి కర్ణుడిని సంహరించి నా దగ్గరకు వచ్చాడేమో అని అనుకుని, కర్ణుడిని చంపేసావా, ఆ దుర్మార్గుడు నా ఒళ్ళంతా బాణాలు కొట్టాడు అని సంతోషంగా పక్కనున్న దండదీసి మెడలో వేయగానే, ఇంకా చంపలేదు, నువ్వు పారిపోయి వచ్చావు కదా, నువ్వు ఎలా ఉన్నావో పలకరించి ఆ తర్వాత వాడిని చంపుదామని వెళ్ళబోతున్నాను అన్నట్ట. దాంతో ధర్మరాజు గారు ఒళ్ళు మండిపోయింది. ఎందుకు నా నీకు గాండీవం, ఎందుకు నా నీ బతుకు, ఎందుకు నీ పౌరుషం? నీ గాండీవం కృష్ణుడికి ఇచ్చుంటే కృష్ణుడి పాటిగా కర్ణుడు చంపేవాడురా, ఆ దౌర్భాగ్యుడు నన్ను చావగొట్టాడు అన్నాడు తొందరపడి. దాంతో అర్జునుడు ఒళ్ళు మండిపోయింది, అమాంతంగా కత్తి తీసి అన్నగారిని చంపేయబోయాడు. అప్పుడు కృష్ణుడు ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని, అన్నగారిని ఎలా ఉన్నారో చూసిపోదామని పలకరిద్దామని వచ్చిన నువ్వు అన్నం చంపేస్తావా అంటే ఏం చేయమంటావు మరి? ఎవరైనా నా గాంధీవాన్ని ఇతరులకు ఇమ్మనంటే వాళ్ళని నరికేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశాను నేను. మా అన్న ఈ గాంధీవం నీకు ఇమ్మన్నాడు అన్నాడు కాబట్టి నా ప్రతిజ్ఞ నిలబెట్టుకుని వాడిని చంపాలి కాబట్టి తల నరికేస్తానన్నట్ట. పోపో నీకు జ్ఞానం లేదు, చదువు సరిగ్గా లేదు, అన్నగారిని చంపి నువ్వు బతుకుతావా, నువ్వు చస్తావు పిచ్చాడా, కాబట్టి చంపద్దనగా మరి నా ప్రతిజ్ఞ అన్నట్ట. అదే ఇప్పుడు నీకు చెబుతున్నాను. వేదములు ఏం చెప్పాయి అంటే, ఎవరినైనా చంపుతాను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు అవతల వాడిని చంపడం ఇష్టం లేకపోతే వాడిని చెడమడ తిట్టేయాలంటే నోటుకు వచ్చినట్టు తిట్టేస్తే వాడిని చంపినట్టే. కాబట్టి మీ అన్నగారిని తిట్టేయి నోటుకు వచ్చినట్టు. అసెంబ్లీలో రాజకీయ నాయకులు తిట్టుకోవడంలా, ఆ తిట్లన్నీ ఒకసారి గుర్తుకు తెచ్చుకో అనగానే వెంటనే, అసలు నీకు పరాక్రమం లేదు, నువ్వే చూదవాడు కొంపముంచావు అని ఇంక తిట్టకూడదు అని తిట్టేశాడు అనుకోండి. తిట్టేసి ఏం చేశాడు, ఇప్పుడు కత్తి తీసుకుని తన వెడ నరుక్కోబోయాడు. ఇదేమిట్రా, అన్నగారిని తిట్టావు కాబట్టి అన్నగారిని చంపినట్టు లెక్క, ఇప్పుడు మనం ప్రతిజ్ఞ నుంచి బయటపడ్డాం, ఇప్పుడు నిన్ను నువ్వెందుకు నరుక్కుంటున్నావు అన్నాడు మళ్ళీ కృష్ణుడు. మా అన్నయ్యని ఎవరన్నా తిడితే వాడి తలకే నరికేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను, అటువంటిది మా అన్నగారిని నేనే తిట్టాను కాబట్టి నా తల నేనే నరుక్కోవాలన్నట్ట. మాయదారి ప్రతిజ్ఞలతో చావగొట్టేస్తావు కదరా నువ్వు అని ఇప్పుడేం చేశాడు, అన్నయ్యని తిట్టావు కాబట్టి అన్నయ్యని చంపినట్టే ఒక ప్రతిజ్ఞ పూర్తయింది. ఇక నిన్ను నువ్వు నరుక్కోవాలి, అన్నగారిని తిట్టిన వాడిని చంపుతానన్నావు గనక అదేదో నువ్వే తిట్టావు గనక నిన్ను నువ్వు చంపుకోవాలి. ఆత్మస్థుతి చేసుకోవడం చంపుకోవడంతో సమానం, నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు చచ్చినట్టే అన్నట్ట. అప్పుడైనా నేను ఎంత గొప్పవాణ్ణి, అసలు మత్స్యంత్రం నేనే కుట్టాను, అసలు మొత్తం గాంధీవం నేనే సంపాదించాను, ఇంద్రుడిని జయించాను, కాలకేయాదుల్ని సంహరించాను, ఈశ్వరుడి దగ్గర పాశుపతం పొందాను అని తెగ పొగుడుకున్నాడు. ఆ దెబ్బతో ఏమైంది, అర్జునుడు తన తానే చంపుకున్నట్టయింది, ఆత్మహత్య అయ్యింది. ఇప్పుడు అర్థమవుతుందిగా మీకు, మీకు ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటే మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ఆత్మహత్య చేసుకోవడం ఎంతో తనను తాను పొగుడుకోవడం అంతా. ఇది మహాభారతంలో కర్ణపర్వంలో ఉంది. కాబట్టి ఇవన్నీ శాస్త్ర ప్రకారం చెప్పబడిన విధులు. ఇప్పుడు విష్ణు ఏమన్నాడు, ఎవరైనా అమ్మని కామదృష్టితో చూస్తే నువ్వు చంపాలి, బ్రహ్మగారిని తిట్టు మందలించు, బ్రహ్మని చంపేసినట్టే. ఆ విధంగా బ్రహ్మగారిని కరుణించు. బ్రహ్మ మనము అందరం ఒకటే. నీవే చెప్పే ఒకప్పుడు, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉన్నాను, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి అన్నావు. కాబట్టి బ్రహ్మని చంపితే నిన్ను నువ్వే చంపుకున్నట్టు అన్నట. అప్పుడే మళ్ళీ చిరునవ్వు నవ్వి శివుడు ఏమి అరగనట్టుగా, హే విష్ణు సర్వభక్తేశ కథమాత్మా విధిర్మమ లక్ష్యతే భిన్న ఏవాయం ప్రత్యక్షేణాగ్రతస్థిత. ఈ బ్రహ్మ నేను ఒకటే ఎలా అవుతాం, వాడేమో నాలుగు తలకాయలు, నెత్తి మీద ఒక తలకాయ, ఐదు తలలతో ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, నేను తెల్లగా ఉన్నాను, విడిగా ఉన్నాను, నువ్వు ఇంకో రకంగా ఉన్నావు. ఎవరికి వాళ్ళని దూరం దూరంగా విడివిడిగా ఉంటే బ్రహ్మే నేను నువ్వే నేను ఎలా అవుతామన్నట. ఎంత అమాయకంగా అడిగాడండి శివుడు కూడా. నోట్లో వేలు పెడితే కొరకు లేని అమాయకుడిలాగా ఎవరికి వాళ్ళమే యమునా తీరే. కాబట్టి ఎవరి బుద్ధి, ఎవరి రూపము, ఎవరి కర్మములు వాళ్ళవి. బ్రహ్మ నేను ఎలా అవుతానగానే, ప్రభు ఇప్పుడు కూడా మళ్ళీ నన్ను పరీక్షిస్తున్నావా అని విష్ణువు ఇలా అన్నట. న బ్రహ్మభవతో భిన్నో నత్వం తస్మాత్ సదా శివా నవాహం భవతో భిన్నో నమత్వం పరమేశ్వర. పరమేశ్వరుడు అనే శబ్దమునకు మొత్తం చరాచర జగత్తంతా తానే అయినవాడు, అంతా సృష్టి తానే, ఆ సృష్టిని పోషించేవాడు తానే, లయం చేసేవాడు తానే, సమస్తం తానే అయిన వాడే పరమేశ్వరుడు అంటారు. నిన్ను పరమేశ్వరుడు అంటున్నావు, అప్పుడు ఏమవుతుంది, నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే రుద్రుడు. వేదం అదే చెబుతున్నది, స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అంటున్నది వేదం. ఈ చరాచర జగత్తులో ఒకే పరమాత్మ ఉన్నాడు, అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు, అతడు తనకు తానే ప్రభువు, తనకి వేరే ప్రభువు లేరు. స్వరాట్ అంటే తనకి తానే ప్రభువు. స్వరాట్కి స్వరాట్కి తేడా ఉంది. స్వహ రాట్ అంటే స్వర్గములకు ప్రభు అయితే అప్పుడు స్వరాట్ అవుతుంది. స్వరాజ్యము స్వరాజ్యము రెండు అర్థాలు మారిపోతాయి. స్వరాజ్యము అంటే స్వర్గరాజ్యం, స్వరాజ్యము అంటే సొంత రాజ్యం అని అర్థం అన్నమాట. స్వరాట్ అనే శబ్దమునకు తనకు తానే ప్రభు, అతనికి వేరే అధిపతి లేడు, అది నీవే. కాబట్టి ప్రకృతి స్వరూపుడివైన నీవు, త్రిమూర్తుల రూపంలో ఉన్న నీవు ఇతన్ని రక్షించు. కస్త్వం కో హంచ కో బ్రహ్మా తవైవ పరమాత్మనః. ఎవడు బ్రహ్మయో అతడే శివుడు, ఎవడు శివుడు అతడే విష్ణువు, ఎవడు విష్ణువో అతడే మళ్ళీ రుద్రుడు. ఇది శాస్త్ర నియమం. కాబట్టి నీవెవరు, నేనెవరు, బ్రహ్మెవరు, ఈ జగత్తెవరు, అంతా మనమే. నీవిప్పుడు నీ మాయతో అమ్మవారిని కశ్యపులా బయటపెట్టావు, ఆ మాయనే బ్రహ్మలో ప్రవేశపెట్టి అతనికి శాస్తి చేసావు, కాముకుండి చేసావు, నన్ను నిన్ను స్తోత్రం చేసేలా చేసావు, ఇక్కడున్న వాళ్ళందరికీ భయం కలిగించావు. కాసేపట్లో భయం తొలగిస్తావు. నీవే శివుడివి, నీవే సమస్తం, సర్వం నీ నుంచి పుట్టే, తతయేవ సర్వం, కాబట్టి అంతా నీవే, నీవు కానిదంటూ లేదు అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు, బ్రహ్మని చంపడం మానేశాడు. చూసావా బ్రహ్మ, నా మాయ ఎంత విచిత్రమైనదో, పరబ్రహ్మస్వరూపుడివైన నిన్ను కూడా కాముకుండి చేసింది. కారణం శివుడి మీద నీకుండవలసిన భక్తి తగ్గడమే, నీలో ఉన్న లోపమల్ల శివభక్తి రవ్వంత క్షీణించటమే. శివుణ్ణి సామాన్యుడిగా భావించి సంసారంలో ప్రవేశపెట్టాలనుకున్నావు, నిన్ను మందలించిన నా మీద ద్వేషం పెట్టుకున్నావు. గురువులు అప్పుడప్పుడు మందలిస్తారు, నేను జగద్గురువుని, నీవు కాముకుడు అయినప్పుడు సంధ్య మీద పడుతున్నప్పుడు మందలిస్తే దానికి కక్ష పెట్టుకుని నా వెంటపడి నన్ను భ్రష్టుడు చేద్దామంటే నువ్వే భ్రష్టుడు అవుతావు అన్నాడు. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మాబోటి గురువులం పిచ్చి పనులు చేస్తే శిష్యుల్ని మందలిస్తాం. మందలించాడు కదా అని నా పిచ్చాడు కక్ష పెట్టుకున్నాడా, ఇక వాడి ఈ ప్రపంచంలో ఎవడూ రక్షించలేడు, త్రక్షణుడు కూడా రక్షించడు. అందుకే పోయే కాలం వచ్చిన వాడు పౌరాణికుణ్ణి ద్వేషిస్తాడట. ద్వేష్టి గతాయుశ్చ పౌరాణికం అని, ఆయువు నశించినవాడు, గతాయువు అంటే ఆయువు నశించినవాడు
పౌరాణికం పురాణములు చెప్పేవాడిని ద్వేష్టి ద్వేషిస్తాడు. ద్వేషించి ఏం చేస్తాడు, వాడు కామెంట్ పెడతాడనమాట. ఆ కామెంట్ పెట్టినవాడిని ఎలాగో అన్ఫ్రెండ్ చేస్తారు వీళ్ళెవరోనూ. ఆ తర్వాత వాడిని శివుడు భూలోకం నుంచే పైకి పంపేస్తాడు. అప్పుడు భూలోకానికి అన్ఫ్రెండ్ అయిపోతాడు. ఇంత ప్రమాదం ఉంది, ఇలా అన్నానని ఏమనుకోవద్దు, కానీ సాధ్యమైనంత వరకు పురాణములు అత్యంత భక్తితో చదివి ఇతరులకు చెప్పి పరోపకారం చేసే వాళ్ళని విమర్శించడం మొదలు పెడితే, వాళ్ళని తిట్టడం మొదలు పెడితే సర్వనాశనం అయిపోతాడు. మహాత్ములైన గురువుల లీలలు మీకేం తెలుస్తాయి? ఎదురుగుండే మానవ రూపంలో కనిపిస్తున్న పరబ్రహ్మ అండి, భజే మానవ శంభు రూపం అంటున్నారు. అందుకే మానవ రూపంలో ఉన్న శంభుడు సద్గురుడు అంటే, అటువంటి గురువుని ఇష్టమైనటువంటి వాక్కూడదు, వాళ్ళ పరీక్షల్లో నెగ్గాలి. బ్రహ్మంతటి వాణ్ణి కాముకుండి చేసిన శివుణ్ణి మనం ఏమని గ్రహిస్తాం? అందువల్ల ఎప్పటికప్పుడు గురువులు అనుక్షణము మందలించి సరైన మార్గంలో పెడతారు. నువ్వు తొందరపడ్డావు, నిన్ను దారిలో పెట్టిన నా మీద ద్వేషం వహించావు, అదే నీ కొంప ముంచింది అనగానే, ప్రభు సిగ్గుపడిపోతున్నాను నేను, నన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటావు నువ్వు, అయినా నాకు తెలియక అప్పుడప్పుడు మాయలో పడుతున్నాను, ఈ రజోగుణం వల్ల వచ్చిన లక్షణం ఇది అన్నాడు ఆయన. మీకు భాగవతం విన్నారు కదా, భాగవతంలో కూడా కృష్ణుని పరీక్షించాడు బ్రహ్మగారు 5వ ఏట. ఆ తర్వాత పరీక్షలోంచి బయటకు వచ్చాక ఎలా బ్రహ్మపదం అని ఏడ్చాడండి, నాకు ఎందుకు ఈ బ్రహ్మపదం అన్నాడు ఆయన. ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీలోకంబున ఈ వనాంతరముల దీమందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే ప్రవర్తించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులుపై వేష్టిల్చిన చాలదేలా బ్రహ్మపదంబు. నాకెందుకు ఈ బ్రహ్మపదవి, నేను బ్రహ్మని సృష్టికర్తని అని అహంకరించి ఈ పదవి వల్ల వచ్చినటువంటి దురహంకారం వల్ల నిన్ను పరీక్షించాను. నీకు పుత్రుణ్ణి, నీ వల్ల ఎప్పటికప్పుడు శుభాలు పొందుతున్నవాడిని, ముక్తి పొందుతున్నవాడిని అయినా నిన్ను పరీక్షించాను. ఎందువల్ల అంటే బ్రహ్మ పదవిలో ఉండడం వల్ల. పదవి అహంకారం ఇస్తుంది, ఆ అహంకారం వల్ల రజోగుణం పెరిగింది. అదే ఈ గోపాలకులు ఉన్నారు, ఈ బృందావనంలో ఉన్న గోపాలకులు అన్నం తింటున్నా, మంచినీళ్లు తాగుతున్నా, ఆవు పాలు పితుకుతున్నా, మజ్జిగ తాగుతున్నా, వెన్న తింటున్నా, సర్వకాల సర్వావస్థల్లో కృష్ణ కృష్ణ అంటున్నారు. ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు. పైగా ఎలాగ, కృష్ణయంత ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు. ఎప్పుడు కృష్ణ 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 అంటారు వాళ్ళు, ఏ పని చేసినా కృష్ణ అంటారు. ఈ విధంగా అన్నీ నీకే సమర్పిస్తున్నారు. అందువల్ల ఈ గోపాలకులు చాలా గొప్పవాళ్ళు. ఈ గోపాలకులలో ఒక్క కుర్రవాడి కాలి కింద ఉన్న దుమ్ము నా నెత్తి మీద వేసుకుంటే చాలు, అది బ్రహ్మ పదవి కంటే గొప్పదన్నాడు ఆయన ఏకంగా. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ పదవులు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పదవుల కంటే ముక్తి పదవి గొప్పది, భక్తి పదవి గొప్పది. ఆ భక్తి పదవి కావాలంటే ఏ పని చేసినా భగవన్ నామం చేయాలి. అది మానేసి బెండకాయకు వస్తున్న సేపు గురువుగారు నీకు ఏం చెప్పారంటో, వాట్సాప్లో ఏం పంపారంటో, వాడు అన్నం తిన్నాడా వీడు సున్నం తిన్నాడా అంటే, అప్పుడు ఆ బెండకాయ కూరలో కూడా ఈ దరిద్రం జరుగుతుంది, ఆ తిన్నవాడికి అనారోగ్యం వస్తుంది. అదే బెండకు వస్తున్నంతసేపు అది బెండ అనుకోకండి, అది కూడా శివుడు అనుకోండి. అందువల్ల శివ శివ లేకపోతే కృష్ణ కృష్ణ రామ అనుకుంటూ బెండకు వస్తే ఆ బెండకాయ ముక్కలన్నీ రామమయమో శివమయమో అయిపోతాయి. పోపు పెట్టినప్పుడల్లా పోపు దగ్గర భగవన్ నామం చేస్తే అదంతా రామమయం అయిపోతుంది. ఆకులు కడుగుతున్నప్పుడల్లా రామ అనుకుంటే ఆకులు కూడా రామ అయిపోతాయి. ఇలా సర్వం రామమయం అవుతుంది, లేదా నీ ఇష్టదేవత మయం అవుతుంది. ఏ నామస్మరణ చేస్తే ఆ నామస్మరణ ఆ పవిత్ర పదార్థం అయిపోతుంది. అప్పుడు ఆ పవిత్ర పదార్థం తిన్నవాడి శరీరం ఎంత పవిత్రంగా ఉంటుందండి. సాధ్యమైనంత వరకు ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో సిగ్గుపడక తప్పదు, ఏదో సమయంలో ఆ మనిషి అపరాధం చేయక తప్పదు. అందుకని బ్రహ్మగారు ఇప్పుడు సిగ్గుపడి నన్ను క్షమించు క్షమించు, బ్రహ్మ పదవి వల్ల రజోగుణం వచ్చింది, రజోగుణం వల్ల ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో తెలియలేదు, అందువల్లే నిన్ను పరీక్షించాలనుకుని నిన్ను సంసారంలో ప్రవేశపెట్టాలని నేనే భ్రష్టుడైపోయాను. కాబట్టి మందలించిన గురువు మీద ద్వేషం పెట్టుకోకూడదని అర్థమయ్యింది. నాకు ఇప్పుడు ఈ పదవి వ్యామోహం పోయింది, ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారే, ఈ భక్తుల్లో ఎవడో ఒక భక్తుని యొక్క పాదధూళి శిరస్సును వేసుకోవాలనిపిస్తోంది. అనగానే నీకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనిపించిందా బ్రహ్మ? చేసినది పాపమని, పాపమునకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నీకు అనిపిస్తే నేను చెప్పినట్టు చేయన్నట్ట. నీవు ఏమి చెబితే అది చేస్తాను, వెంటనే నా పాపం పోవాలి, నాకు పాప ప్రాయశ్చిత్తం అవ్వాలన్నాడు ఆయన. అయితే ఏ చేత్తో నువ్వు ఎండుకట్టెలకు బదులుగా పచ్చికట్టెలు అగ్నిలో వేశావో, ఏ చేత్తో పార్వతీ పరమేశ్వరుల మధ్యలో ఉన్న తెర తొలగించి అమ్మను చూచావో, ఆ చెయ్యి నీ నెత్తి మీద పెట్టుకో. నీకు చుట్టూతో నాలుగు ముఖాలు, పైకో ముఖం ఉంది, ఆ ముఖం తర్వాత శివుడు గిల్లేశాడు అనుకోండి, ఆ పైన ఉన్న ముఖం మీద కుడి చెయ్యి ఇలా పెట్టుకో అన్నట్ట. బ్రహ్మగారు వెంటనే చెయ్యి నెత్తి మీద పెట్టుకున్నాడు. అందుకే అప్పటి నుంచి నెత్తి మీద చేతులు పెట్టుకోవద్దని అన్నారు మన పెద్దలు. ఇప్పుడు అలా నెత్తి మీద చెయ్యి పెట్టుకోగానే అందరూ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటే మొదలుపెట్టారు. బ్రహ్మగారికి అర్థం కాలేదు ఏమిట్రా అంతా నమశివాయ అంటున్నారని. అందుకని బ్రహ్మ కంగారు పడి శివుడికే చూశాడు. ఏమిటి స్వామి, నా నెత్తి మీద నువ్వు చెయ్యి పెట్టుకోమన్నావు, నేను చెయ్యి పెట్టుకున్నాను, పెట్టుకోగానే ఇక్కడున్న వారంతా నీ నామస్మరణ నీ మంత్రజపం చేస్తున్నారేమిటి అనగా, ఇదిగో అద్దంలో నీ ముఖం చూసుకో అన్నట్ట. వెంటనే బ్రహ్మగారు అద్దం తెప్పించుకుని ఇలా చూశాడు. ఈయన తన కుడి చెయ్యి నెత్తి మీద పెట్టుకోగానే ఈ పైన ఉన్న బ్రహ్మగారి శిరస్సు పోయి అక్కడ శివుడి ముఖం వచ్చి పడిందిట. ఆయన నెత్తి మీద శివుడు వచ్చాడు. ఇప్పుడు పాప ప్రాయశ్చిత్తంగా శివుడే శిరస్సును కూర్చున్నాడు. శివుడు శిరస్సును కూర్చుంటే ఇంకా వ్యక్తికి పాపం ఎక్కడ ఉంటుంది? ఒక్క క్షణం తెల్లబోయాడు ఆయన. ఈ నాలుగు తలలు బ్రహ్మ ముఖాలు, ఈ ఒక్కటి మాత్రం శివుడి యొక్క ఐదో ముఖం ఉంటుంది కదా, ఈశానం అనే ముఖం, ఆ ముఖంగా మారిపోయింది. చందమైన శివలింగం ఒకటి తయారయ్యిందిట. ఆ లింగం చుట్టూతా శివుడి యొక్క ముఖమే కనపడింది. చూచేవాడికి శివుడు లింగాకారములో ముఖమును పెట్టుకుని ఈ నెత్తి మీద కొలువయ్యినట్టుగా ఉందన్నమాట. లింగ ప్రతిష్ట, పైగా లింగంలో ఆకారం, ఆకారముతో కూడిన లింగం ఒకటి పెట్టినట్టుగా ఉందన్నమాట. కొన్ని చోట్ల శివలింగంలో కూడా శివుడి యొక్క బొమ్మను చెక్కుతారు. అలాంటి శివుడి యొక్క విగ్రహము చెక్కబడిన లింగము నెత్తి మీద పెట్టినట్టుంది. వెంటనే బ్రహ్మగారు సంతోషము పొందాడు, ఖేదము పొందాడు. అప్పుడు శంభుడు, నాయన ఈరోజు నుంచి నామన రుద్రశిరస్చితౌ రుద్రశిరస్కుడు బ్రహ్మ అనే ఖ్యాతి పొందుతావు. నీ నెత్తి మీద కొంతకాలం పాటు ఈ రుద్రశిరస్సు ఉంటుంది. రుద్రుడు లింగము రూపములో ఉన్న ముఖముతో ప్రత్యక్షమై ఉంటాడు. నిన్ను చూసిన వాళ్ళందరూ తెల్లబోతారు, బ్రహ్మగారి నెత్తి మీద శివుడు ఉన్నాడేమిటండో, బ్రహ్మగారు శివముఖంతో ఉన్నాడేమిటండో అనుకుంటారు. యస్త్వాంచానేన రూపేణ దృష్ట్వా కౌ విచరిష్యతి కిమేతత్ బ్రహ్మణో మూర్ధ్ని వదన్మితి పురాంతక. ఇదేమిటి, పురాంతకుడు బ్రహ్మగారి శిరస్సున ఒక లింగముగా, ఆ లింగములో మళ్ళీ రూపముతో ఉన్నాడు, శివుడేమిటి బ్రహ్మ శిరస్సు మీద ఉండడం ఏమిటి అనుకుంటారు. ఇలా జనం అనుకున్నంతకాలం నీ పాపాలన్నీ వాళ్ళ గడిపోతాయి. నీ మీద ఎవరెవరు పుకార్లు పలికించి మాట్లాడతారో, నిన్ను గురించి వర్ణిస్తారో, వాళ్ళందరికీ నీ పాపాలు వెళ్ళిపోతాయి. ఆ పాపాలు పూర్తిగా తొలగాక, అంటే నీకు అమ్మవారిని కామంతో చూచిన మహాపాపం ముద్దలా పట్టుకుంది కదా, ఈ పాపపు ముద్దంతా తొలగాక ఈ లింగరూపంతో ఉన్న నా శిరస్సు మాయమైపోతుంది, నీ శిరస్సు యథాప్రకారంగా వచ్చేస్తుంది. దీన్ని బట్టి కూడా ఏం తెలుస్తోంది, యమని గురించి ఎక్కువ విమర్శన చేస్తే ఆ పాపాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇతరులకు ఉపకారం చేయాలంటే మీరు ఏం చేయాలన్నమాట, వాళ్ళని గురించి విమర్శించుకోవాలి, వారి గురించి ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ తిట్టుకోవాలి. అందువల్ల ఈ లోకంలో అందరికంటే మనకి ఉపకారం చేసేవాడు ఎవడంటే మనల్ని గురించి తిట్టుకునేవాడు, మన గురించి బయట పిచ్చి ప్రచారం చేసేవాడు. వాడి వల్ల వచ్చే లాభం అంటే ఇంకెవరికి రాదట. ఇక నువ్వు చేసిన మరొక పాపం ఉంది, అదేమిటది? ఒకటేమో అమ్మని కామంతో చూడటం, తక్షణం దానివల్ల నీకు నాలుగు రేతో బిందువులు నేల మీద పడ్డాయి. ఆ బిందువులు నేను చూశాను, అవి పరోపకారం కంటే పరాపకారం చేసే ప్రమాదం ఎక్కువ ఉంది, కాబట్టి వాటికి కూడా కొత్త రూపం ఇస్తున్నాను. నీ రేతస్సు ఈ నాలుగు బిందువులు కూడా ఈరోజు నుంచి ప్రళయ భయంకరమైన మేఘములుగా మారిపోతాయి. సంవర్తకము ఆవర్తకము పుష్కలము లేక పుష్పకము ద్రోణము అని నాలుగు మేఘములుగా మారతాయి. ఓ బ్రహ్మ, నీ వీర్య బిందువులు భయంకర మేఘములుగా మారతాయి. ఈ నాలుగు ప్రళయం సృష్టిస్తాయి. చతుర్బిందుమితం రేత పతితం యత్ క్షతౌ తవ తన్మితాస్తో యదా వ్యోమి భవేయు ప్రళయంకరా. ప్రళయం సృష్టించే మేఘములు అవుతాయి. ఈ మేఘములు నాలుగింటిని ఇంద్రుడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇంద్రుడికి అప్పుడప్పుడు కోపం వచ్చి ప్రజల యొక్క పాపాలు తొలగించాలి, ప్రజలు పాపాత్ములయ్యారు వీళ్ళని శిక్షించాలనుకున్నప్పుడల్లా ఈ మేఘాలు వదులుతాడు. అప్పుడు ఆ మేఘాలు భూమండలం మీద తుఫాను పేరుతో విధ్వంసం సృష్టిస్తాయి. హుద్దు హుద్దు అనే పేరుతో గుద్ది బారేస్తాయి, ప్రజలకు బుద్ధి చెబుతాయి. పాపం పెచ్చు పెరిగినప్పుడు ఈ ప్రళయ భయంకర మేఘములను ఇంద్రుడు వదులుతాడు. ఇంకా ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. చూసారా చిట్ట చివర ప్రళయంలో, ఆ మహాప్రళయ కాలంలో ఈ మేఘములు ఇంద్రుడి మాట కూడా వినవు, అవి రెచ్చిపోయి ఇంద్రుడిని కూడా నాశనం చేసేస్తాయి. మొత్తం లోకాలన్నీ జలప్రళయంలో మునిగిపోతాయి. అప్పుడు నువ్వు ఉండవు, విష్ణువు యొక్క నాభిలోకి వెళ్ళిపోతావు. అంత ప్రళయము సృష్టించే మేఘములు నీ రేతో బిందువుల నుండి తయారవుతాయి అన్నాడో లేదో గర్జన చేస్తూ భయంకర మేఘములు అందులోంచి పుట్టుకొచ్చేసాయి. అవి శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి నమస్కరించి ఆకాశంలో విస్తరించాయి. ఆ భయంకరమైన మేఘాలను చూడగానే పక్కనున్నటువంటి సతీదేవి, ఇది కళ్యాణకాలం, ఇప్పుడు మీరు అరవకండి, అరిచి వర్షం కురిపించకండి, అరవకండి వర్షం కురవకండి, జాగ్రత్త, ఇంద్రుడి అధీనంలో ఉండండి, ఇంద్రుడు ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే ప్రళయం సృష్టించండి. అందో లేదో ఆ మేఘాలు ప్రశాంతత పొందాయి. అమ్మవారులాగా ఆజ్ఞాపించి ఆజ్ఞాపించగానే టక్కున మేఘములు ప్రశాంతత పొందాయి. అది అమ్మవారి యొక్క పవర్ అంటే, శక్తి అంటే. కుటుంబిని కదండి ఆవిడ, ఇంట్లో మగవాడు అన్ని చేసినా ఆడవాడే కూర్చో అన్నారంటే కిక్కురుమురుకుండా కూర్చుంటారు ఎవరైనా అని నేనల్లా, భాగవతంలో శివపురాణంలో చెప్పారు. కాబట్టి ఎంత గొప్ప బయట ఉద్యోగం చేసిన వాడైనా ఇంటికి వచ్చేసరికి చేతులు కట్టుకోవాల్సి తప్పదనమాట. ఎంత గొప్ప లెక్చరర్ బయటికి వెళ్ళి లెక్చర్ ఇచ్చేవాడు కూడా ఇంటికి వచ్చాక ఆవిడ లెక్చర్ వినవలసింది. అందుకే వెనకటి ఒక సామెత ఉంది, జిల్లా కలెక్టర్ అవి నా కలెక్టర్ కాదు కూర్చో అందుకే ఆవిడ. అది ధర్మం కూడా అండి, అసలు శాస్త్ర ప్రకారం భార్య చెప్పిన మాట విన్న వాళ్ళంతా బాగుపడ్డారు, మంచి భార్య అయితేనే చెప్పేది. అప్పుడప్పుడు పెళ్ళాం మాట వినకుండా ఆవిడ ఆస్తులు తగలేసిన వాళ్ళు ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకోవాలి. కాబట్టి కొంచెం భార్య చెప్పినప్పుడు వినాలి అని శాస్త్రం చెబుతున్నది. శివుడు పార్వతి మాట విన్నాడు, ఈశ్వరుడయ్యాడు. విష్ణువు లక్ష్మి మాట విన్నాడు, మనందరికీ పోషకుడయ్యాడు. బ్రహ్మగారు సరస్వతి మాట విన్నాడు, బాగుపడ్డాడు. అప్పుడప్పుడు తెక్కొచ్చి వాళ్ళు వినలేదు, లోకాలు ఇబ్బంది పొందాయి. కాబట్టి మీరు కూడా కొంచెం వినండి అని బ్రహ్మగారు చెప్పాడు. మీరు నేను చెప్పలేదు సుమా. ఈ విధంగా మేఘములు పక్కకి తొలగగానే వివాహ కర్మ అంతా చక్కగా పూర్తి చేసేసాడు బ్రహ్మగారు. పార్వతీ కళ్యాణం వర్ణించినంత గొప్పగా మాత్రం సతీ కళ్యాణాన్ని వర్ణించలేదు. కారణం ఏంటంటే సతీదేవికి మధ్యలో వియోగం రావడం వల్ల పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఈశ్వరుడు మళ్ళీ బ్రహ్మని ప్రేమగా పిలిచి, ఎంత కష్టపడి పెళ్లి చేయించేవాయి, పాపం నీవు చేయించినంత శ్రద్ధ ఎవరు చేయిస్తారు, బ్రహ్మగారికి దక్షిణ ఇవ్వకపోతే పాపం. లోకంలో చాలామంది వీడియోలకు ఖర్చు పెడతారు, బాగా దిక్మాలను ఫోటోలకు ఖర్చు పెడతారు, తిండికి ఖర్చు పెడతారు, చింతామణి శ్రీహరి యొక్క డ్యాన్సులకు ఖర్చు పెడతారు, అన్నిటికీ బాగా ఖర్చులు పెడతారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, బట్టలకు ఖర్చు పెడతారు, నగలకు ఖర్చు పెడతారు, పాపం పెళ్లి చేయించే బ్రహ్మగారికి దక్షిణ దగ్గరకు కుర్తి పడతారు, అది మహాపాపం. బ్రహ్మగారికి ఎక్కువ దక్షిణ ఇవ్వాలి అని నేను అలా శివుడు అన్నాడండి. మళ్ళీ నా మీద పడకండి, మీరు పక్షపాతంతో చెప్పారని శివుడు స్వయంగా చెప్పాడు. ఆచార్యుడవై బ్రహ్మ కార్యం బాగా నిర్వర్తించావు. ఆ శ్లోకం చదువుతాను, అప్పుడు పద్మాకర్ గారు నిజం చెప్పారో అసత్యం చెప్పారో తెలుస్తుంది. హే బ్రహ్మన్ సుకృతం కర్మ సర్వం వైవాహికంచయత్ ప్రసన్నోస్మిత్వం ఆచార్యో దద్యాంతే దక్షిణాంచకాం అన్నాడు ఆయన. నువ్వు మంచి పురోహితుడివై ఆచార్యుడివై పెళ్ళంతా దగ్గరుండి బాగా నడిపావు, ఇంత బాగా నడిపిన నీకు ఏమిచ్చినా తక్కువే, ఏం కోరుకుంటే దక్షిణిస్తానన్నట్ట. అనగానే దుర్లభమైన, పైగా మామూలు దక్షిణ కాదు, ఇవ్వకూడని దక్షిణ కూడా ఇస్తాను. ఇందాక తిట్టాడు కదా, అందుకని పాపం బ్రహ్మ ఏమన్నా అనుకుంటాడని, నువ్వు కోరుకుంటే ఏ దక్షిణ అయినా ఇవ్వకూడదేనే ఇచ్చేస్తానన్నట్ట. అప్పుడు బ్రహ్మ, ఇందాక ఇచ్చిన దక్షిణ చాలు స్వామి, మళ్ళీ కొత్త దక్షిణ ఇస్తావు, నీ చుట్టూ ప్రదక్షిణ చేసే దక్షిణ ప్రసాదించు. ఇంకొక మాట, దేవదేవ నీవు ప్రసన్నుడవైతే నేను చెప్పే పని చెయ్యి. ఈ పెళ్లి వేదిక చాలా గొప్పది, నీ పెళ్ళి నేను దగ్గరుండి చేయించాను. సతీ శంకరుల వివాహం జరిగిన వేదిక దగ్గర నువ్వు భీమేశ్వరలింగం అనే పేరుతో ఒక పెద్ద లింగ రూపంలో వెలిసి కలియుగాంతం వరకు మానవులకు దర్శనమిచ్చి వారి పాపాలు తొలగించని కోరాడు. ప్రత్యేకంగా భీమశబ్దం ఎందుకు అడాడు అంటే ఒక క్షణకాలం భయంకరుడు అయిపోయాడు కదా బ్రహ్మ మీద, బ్రహ్మ మీద కొంచెం భీమత్వం భయంకరత్వం చూపించావు, అందువల్ల నువ్వేం చేస్తావు కలియుగాంతం వరకు ఈ ప్రాంతంలో దక్షారామంలో భీమేశ్వరుడు అనే పేరుతో ఇక్కడే లింగ రూపంలో కొలువయ్యాడు. అనేనైవతు రూపేణ వేద్యామస్యా మహేశ్వర, ఉన్నవాడు ఉన్నట్టుగా లింగం అయిపో అన్నాడు. రూపం మార్చుకోకుండా పెళ్లి కొడుకుగా ఉన్న నీవు పెద్ద లింగ రూపం ధరించు, ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఏం చేస్తావు తక్షణం పవిత్రుని చెయ్యి. త్వయాస్థేయం సదైవ అత్ర నృణాం పాప విశుద్ధయే, అది ఆయన కోరిక. ఇక్కడ నువ్వు ఈ రూపంతోనే ఎప్పుడూ ఉండు, ఎల్లకాలము లింగరూపంలో ఉండు. లింగరూపంలో ఉండి నీ దగ్గరకు వచ్చి నీ దర్శనము చేసుకుని నిన్ను స్తుతించి వెళ్ళే వాళ్ళ పాపములన్నీ తక్షణం ప్రక్షాళన చెయ్యి, ఇది నా కోరిక. నేనేం చేస్తాను, నువ్వు ఇక్కడ లింగరూపంలో వెలిసాక నీకు గుడి కట్టించి విశ్వకర్మ ద్వారా ఆ పక్కనే నేను ఉండి నేను కూడా కొంతకాలం తపస్సు చేసుకుంటాను పాప నివారణ కోసం. తపకుర్యాం వినాశాయ స్వపాపస్యాస్య శంకర, ఇక్కడే హాయిగా తపస్సు చేసుకుని పాపం పోగొట్టుకుంటాను. చైత్ర శుక్ల త్రయోదశి నాడు ఈ కార్యక్రమం అంతా ఇక్కడ జరిగింది. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా ఎప్పుడొచ్చాడు శివుడని చెప్పుకున్నాం, చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఉత్తర నక్షత్రం ఆదివారం భానువారం. చైత్ర శుక్ల త్రయోదశ్యాం నక్షత్రే భగదైవతే సూర్యవార్యే చ యో భక్త్యా వీక్షేత భూమి మానవ. చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తర నక్షత్రంతో కూడిన భానువారం నాడు నిన్ను చూసినవాడు ఆ క్షణమే సకల పాప విముక్తి అయ్యి సమస్త శుభాలు పొంది రోగాల నుంచి విముక్తుడై శాశ్వత కైలాసం పొందుగాక, శరీరం విడిచిపెట్టాక కైలాసమునకు వచ్చేటట్టు అనుగ్రహించు. అయితే అన్నీ ఒకేసారి రావుగా, చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు భానువారమే రావాలని ఎక్కడుంది? ఒకవేళ భానువారం వస్తే ఉత్తర నక్షత్రం ఉండకపోవచ్చు, ఉత్తర నక్షత్రం ఉంటే వారం ఉండకపోవచ్చు అవునా? అందుకని నేను చెప్పాడు ఈ మూడింట్లో ఒకటి వచ్చినా పర్వాలేదట చైత్రమాసంలో. అయితే శుక్ల త్రయోదశి, శుక్ల త్రయోదశి నాడు కుదరకపోతే ఆ చైత్రమాసంలోనే ఉత్తర నక్షత్రం ఉన్న రోజు, లేదా చైత్రమాసంలో ఉత్తర నక్షత్రమునకు లేక త్రయోదశికి అటుగాని ఇటుగాని ఉండే ఆదివారం, వీటిల్లో ఏదో ఒకటైనా వచ్చినప్పుడు నీ దర్శనం చేసుకున్నా వారికి ఇదే ఫలితం రావాలి. మూడు ఉంటే అప్పుడు దర్శించుకున్నవాడికి మాత్రం శరీరం విడిచాక శాశ్వత కైలాసం ప్రసాదించు, అక్కడితో ఆకక ఇంకేమన్నాడు ఆరోగ్యం ప్రసాదించు. కొంతమంది ఉంటారు పాపం పెళ్ళయి అప్పటికే పిల్లలు పుట్టరు పాపం, నారీ దుర్భగా వంధ్య కాణారూప వివర్జిత సాపిత్వదర్శనాదేవ నిర్దోష సంభవే ధ్రువం. దురదృష్టవశాత్తు రుణానుబంధము లేక కొంతమంది స్త్రీలు గొడ్రాళ్ళు అవుతారు, లేదా అంధురాళ్ళు అవుతారు, లేదా రూప వివర్జిత కురూపంతో పుడతారు. అందరికీ అందం ఎక్కడొస్తుందండి పాపం? అందం లేకుండా కొందరు గుడ్డివాళ్ళే, కొందరు పిల్లలు లేని వాళ్ళు కొందరు పుడతారు. అటువంటి వాడు నీ దర్శనం చేసుకున్న వెంటనే వారిలో ఉన్న లోపములు తొలగించు, వంశ్యకి సంతానం ప్రసాదించు. సరైన సమయంలో పెళ్ళైన కొంతకాలానికి మరీ ఆలస్యం చేయకుండా నీ దర్శనం చేసుకున్న స్త్రీకి సంతానం ప్రసాదించు. అంధురాలికి ఏదో ఒక చేదోడు వదోడు ఏర్పాటు చేయి, కురూపికి బంగారం లాంటి భర్త వచ్చేలా చేయి అనగానే తథాస్తు అన్నాడు. తథాస్థితి శివప్రాహ సుప్రసన్నేన చేతస, నీవు అడిగినట్టే చేస్తున్నాను, నీ కోరిక తీరుస్తున్నాను. ఇక్కడ నేను కలియుగాంతం వరకు భీమేశ్వరుడనే పేరుతూ ఉంటాను. ఈ సతీదేవి మాణిక్యాంబానామంతో ఉంటుంది. మేమిద్దరం ఇక్కడ నిన్ను క్షమించి నీకు కూడా ఆశ్రమం ఇస్తాం, వచ్చిన వారిని అనుగ్రహిస్తాం. చైత్ర శుక్ల త్రయోదశి భానువార ఉత్తర ఫల్గుని నక్షత్ర దివసము నాడు మమ్ము చూచిన వారికి పునర్జన్మ లేకుండా చేసి శాశ్వత కైలాసం ప్రసాదిస్తాం. నాకు ఎంత స్థానమో ఆనాడు నా దర్శనం చేసుకున్న వాళ్ళకి అంతే స్థానం వాళ్ళకి ఇస్తాను అని వెంటనే తన శరీరం విడిచిపెట్టి లింగంగా మార్చేశాడు. సతీదేవిని నీ శరీరాన్ని అమ్మవారిగా మార్చేయన్నాడు. ఆ లింగంగా మార్చి అమ్మని విగ్రహంగా మార్చి పక్కకొచ్చి మళ్ళీ కొత్త రూపం ధరించారు. వాళ్ళ పాత శరీరం పాము కుబుసం విడిచినట్టుగా విడిచి మళ్ళీ కొత్త రూపం ధరించారు. ఆ తర్వాత